తుద్ధాంతం స్థులిత దళితేందీ వరవనం. నల్ల కనువల తండం ఎలా ఉంటుందో ఆవిడ జుత్తు అలా ఉంటుంది. ఘన స్నిగ్ధ శ్లక్షణం చికురనికురంబం తమ శివే. అందుకే శంకర భగవత్పాదుల యొక్క ప్రతిభ అంతా ఆయన పిలవడంలో ఉంటుంది. సౌందర్యలహరిలో అనేక నామములు వెయ్యరైన ఏదో ఒక్క నామంతో పిలుస్తారు. ఆయన ఏ నామంతో పిలిచారో దాన్ని బట్టి ఆ శ్లోకంలో ఆయన ఏం చెప్తున్నారో తెలిసిపోతుంది. తమ శివే శివే అని పిలిచారు. శివే అంటే విశేషమైనటువంటి మంగళములను, శుభములను, శోభనములను, కళ్యాణములను ఇవ్వగలిగిన తల్లి, అటువంటి జగజ్జనని ఏ కోరికైనా తీరుతుంది, ఎంత గొప్ప క్లేశమైనా విడిపోతుంది, ఎటువంటి కష్టమైనా తరిగిపోతుంది. అటువంటి చల్లదనాన్ని ఇవ్వగలిగినటువంటి శక్తి అమ్మవారి యొక్క జుత్తుకుంది. కాబట్టి ఆ జుత్తు ఘన, అదేదో పల్సపల్సగా ఉండేటటువంటి జుత్తుగా నువ్వు ధ్యానము చేయవద్దు. చాలా ఒత్తైన జుత్తు. ఘన స్నిగ్ధ శ్లక్షణం చికురనికురంబం తవ శివే. ఓ శివే అమ్మా మంగళప్రదురాలా, ఆ జుత్తు ఏదో ముడులు ముడులు పడిపోయి ఉండడం అలా ఉండదు. చక్కగా ఏ ముడులు లేకుండా ప్రకాశిస్తూ మెరుపుతూ ఒక గొప్ప కాంతితో కూడినటువంటి జుత్తు. ఇది శంకర భగవత్పాదులు ఎందుకు ఇచ్చారో తెలుసా అండి శ్లోకాన్ని? నువ్వు అలా ధ్యానం చేసి వైభవాన్ని పొందు. జీవితంలో ఈశ్వరానుగ్రహాన్ని పొందడానికి అమ్మవారి కబరీబంధం గురించి వినడము, అమ్మవారి కబరీబంధాన్ని ధ్యానం చేయడము ఎంతో అవసరం. అందుకు ఆయన అంత వివరణిస్తున్నారు. అది మీరు మాంసనేత్రంతో చూడలేరు, అమ్మవారి మూర్తికి వెనక్కుంటుంది. కనపడనిది మీకు బాగా గుర్తుండాలి అంటే ఎవరు దర్శనం చేశారో వాళ్ళు వివరణ చెయ్యాలి. శంకర భగవత్పాదులు అంటే ఆయనే అమ్మవారి స్వరూపం. శివుడు తనలో తాను రమిస్తూ కూర్చుంటాడు. తరంగములు లేని చెరువు ఎలా ఉంటుందో అలా ఉంటాడు శివుడు. శివుడు అంటే ఏ కదలిక ఉండదు, తనలో తాను రమిస్తూ ఉంటాడు ఆయన. శివా అమ్మవారు ఎప్పుడూ కదులుతూ ఉంటుంది. ఎప్పుడూ కదులుతూ ఆగనిది అమ్మ, ఎప్పుడూ కదలక ఆగనివాడు శివుడు. అది విచిత్రం. వాళ్ళిద్దరిది గొప్ప దాంపత్యం. ఇప్పుడు శివశివాల యొక్క కలయికయే శంకర భగవత్పాదులు. అటువంటి శంకర భగవత్పాదులకి అమ్మవారి కేశభాష వైభవం తెలియదు అని మీరు ఎందుకు అనుకుంటున్నారు? ఆయన జగద్గురువుగా కైలాస శంకరుడు కాలటి శంకరుడిగా వచ్చి అయ్యో లోకాన్ని ఉద్ధరించాలనుకున్నారు కాబట్టి ఆ వైభవాన్ని అందించాలనుకున్నారు. అందించాలనుకున్నారు కాబట్టి ఈ విశేషాలని ధ్యానం చేయడానికి యోగ్యంగా మరింత ముందుకు తీసుకెళ్లి చెప్తున్నారు. కాబట్టి ఘన స్నిగ్ధ శ్లక్షణం చికురనికురంబం తమ శివే యదీయం సౌరభ్యం సహజముపలబ్ధం సుమనసో. అమ్మవారి కేశపాశాన్ని ధ్యానం చేయడం ముందు రెండు పాదముల వరకు తేలిక. మూడో పాదం దగ్గర ఎవరైనా అనుభవంలో పొందగలిగితే వాడు ధన్యుడైపోయాడని గుర్తు. అమ్మవారి జుత్తుకి సహజ సుగంధం ఉన్నది. సాధారణంగా సహజ సుగంధం దేనికుంటుందంటే పువ్వుకుంటుంది. ఆ పువ్వు కొప్పులో పెట్టుకుంటారు. చిత్రం ఏమిటంటే అమ్మవారి జుత్తుకి సహజ సుగంధం ఉంది. ఆ జుత్తు సహజంగా గొప్ప సువాసనలు వెదజల్లుతుంటుంది. ఎంత గొప్ప సువాసనలు వెదజల్లుతుందంటే అది పువ్వులు పెట్టుకోవడం వల్ల వచ్చిన సువాసన కాదు, సహజంగా కేశపాశములకున్న సువాసన. శంకరులు అన్నారు, వసంతస్మిన్ మన్యే వల మదన వాటి విటపినాం. స్వర్గలోకాధిపతి అయినటువంటి దేవేంద్రుని యొక్క ఉద్యానవనంలో పారిజాతమో మందారమో మొదలైనటువంటి దివ్యమైన పుష్పములు ఉంటాయి. ఆ దివ్యమైన పుష్పములలోంచి చాలా గొప్ప సుగంధం వస్తూ ఉంటుంది. ఆ పువ్వులు పెట్టుకోవాలి అని దేవకాంతలు కూడా కోరుకుంటూ ఉంటారు. ఆ పువ్వులు కోరుకుంటూ ఉంటాయిట ఏమనంటే, మమ్మల్ని అమ్మవారు తన కొప్పులో పెట్టుకుంటే బాగుండు, ఆ కొప్పుకున్న సువాసన మేము చూద్దాం అనుకుంటాయిట. లోకంలో పువ్వు పెట్టుకోవడం వల్ల కొప్పు సువాసన వస్తుంది. అమ్మవారి కొప్పులో మమ్మల్ని పెట్టుకుంటే బాగుండు, అమ్మవారి కొప్పుకంత గొప్ప సువాసన ఎలా వచ్చిందో మేము చూస్తామని దేవలోకంలో ఉన్న పువ్వులు అడుగుతాయిట. వసంతస్మిన్ మన్యే వల్లమధన మాటి విటపినాం. అమ్మా స్వర్గలోకంలో ఉన్న చెట్ల యొక్క పువ్వులు కోరుకుంటున్నాయమ్మా నీ కొప్పు చేరాలని అన్నారు శంకరాచార్యులు. ఇందులో నేను వివరంగా బహిరంగ వేదిక మీద చెప్పడం కుదరదు, కానీ మీకు ఒక గొప్ప ఉపాసన రహస్యం ఒకటి చెప్తాను. అమ్మవారి ప్రాణప్రతిష్ఠ చేసినటువంటి పూజలో కానీ దేవాలయాల్లో పూజలు జరుగుతున్నప్పుడు కానీ చాలా విశేషమైనటువంటి పూజ జరిగి అమ్మవారు అక్కడే ఉన్నది తిరుగుతోంది అని గుర్తేమిటో తెలుసా అండి? దేవాలయాలు తలుపులు తీసి విడిచిపెట్టేసిన తరువాత కూడా పువ్వుల వాసనలు వెదజల్లుతుంటుంది దేవాలయం. అలా పువ్వుల వాసనలు వస్తున్నాయి అంటే గుర్తేమిటంటే అమ్మవారు తిరిగింది అని గుర్తు. అంతకన్నా ముందుకు చెప్పడం సభాముఖంగా కుదరదు కాబట్టి నేను చెప్పట్లేదు. అమ్మవారు తిరుగుతోందని గుర్తు. ఒక్కొక్కసారి మంచి ధ్యానంలో ఉన్నప్పుడు ఆ సువాసన ముక్కుకి తగులుతుంది. అలా తగిలింది అంటే మీ ధ్యానము సిద్ధి పొందినది అని గుర్తు. కాబట్టి సహజముపలబ్ధం సుమనసో వసంతస్మిన్ మన్యే వలమధన వాటి విటపినాం. దీని మీద మనకి దక్షిణ దేశంలో ఒక పెద్ద విశేషం ఒకటి ఉంది. నత్కీరుడు అని శ్రీకాళహస్తిలో అప్పుడు రాజ్యం చేసినటువంటి రాజుగారి దగ్గర ఒక కవి. ఆయనకి నేను చాలా గొప్ప కవిని అని ఒక అహంకారం. నిజంగా కవే, కానీ కవికి ఉండవలసినటువంటి కవిత్వంతో పాటు వినయం కూడా ఉంటే శోభిస్తుంది. అవినయం అపనయ విష్ణోహో అంటారు శంకరాచార్యుల వారు షప్పది స్తోత్రం చేస్తూ. ముందు వినయం ఉండాలి దీనికి. ఆయనకి అవినయం ఉంది, ఆయనకి రజోగుణ సంపర్కం, అహంకారం, నేను చాలా గొప్ప కవినని. అటువంటి వాడు ఆ నత్కీరుడు రాజాస్థానంలో ఉండగా ఒకనొకప్పుడు దక్షిణ దేశంలో కరువు వచ్చింది. పల్లెటూళ్ళల్లో అన్నం లేక పశువుల్ని కూడా విడిచిపెట్టేసి ఏదో ఉన్న విలువైన వస్తువుల్ని పట్టుకుని వెళ్ళిపోతున్నారు అందరూ. ఒక పల్లెటూరులో ఓ చిన్న శివాలయం, అందులో అర్చకుడు ఆ శివుణ్ణి నమ్ముకున్నాడు. శివలింగం అనుకోలేదు, శివుడే అనుకున్నాడు. అది ఉండవలసిన భావన, శివుడే అని నమ్ముకుని ఆయన శివాలయంలో అర్చకత్వం చేస్తున్నాడు. ఇక ఆయనకి గుళ్ళో నైవేద్యం పెట్టడానికి లేదు, తను తినడానికి లేదు, తను పొట్ట చేత్తో పట్టుకుని వెళ్ళిపోవలసి వచ్చింది. ఆయన అన్నాడు శివుడి దగ్గరికి వెళ్ళి గుళ్ళోకి, శివ ఇంతకాలం నిన్ను అర్చించాను, ఇక నా కడుపు పోషించుకునే అవకాశం లేదు, కరువు వచ్చేసింది, కాబట్టి వెళ్ళిపోతున్నాను ఈ ఊరు నుంచి, కాబట్టి సెలవు, మళ్ళీ ఎప్పుడైనా ఈ ఊరు సస్యశ్యామలమైతే అప్పుడు తిరిగి వచ్చి నీకు నైవేద్యం పెట్టి అర్చిస్తాను, నేను బయలుదేరిపోతున్నాను అన్నాడు. శివుడు మాట్లాడాడు. ఆయన అన్నాడు, ఎందుకయ్యా వెళ్ళిపోతావు, నీకేం భయం లేదు, నేను పద్యం రాసిస్తాను, ఈ పద్యం పట్టుకెళ్ళి అక్కడ ఉన్నటువంటి రాజుగారి కొలువులో చదువు, రాజుగారు సంతోషించి నీకు ధనం ఇస్తాడు, అది తెచ్చుకుని ఊళ్ళోనే ఉండు, నాకు నైవేద్యం పెట్టు, నువ్వు తింటూ ఉండు. అయ్యా నేను కవిని కాను, నాకేమీ రాదు ఈ అర్చకత్వం తప్ప, వాళ్ళ పద్యంలో ఇదేమిటంటే మళ్ళీ చెప్పడం నాకు రాదు ఎలా అని అడిగాడు. అలా అడిగితే కదా నీకు బెంగ, అలా అడిగే అవకాశం ఉండదు, నేను రాసిస్తాను పట్టుకెళ్ళు. శివ సాహసం చేస్తున్నారు, ఏమీ రానివ్వండి, ఏదో పురుష సూక్తం చదువుకోవడం, ఆ రుద్రనమకజమకాలు చెప్పడం తప్ప నాకు ఇంకేం రాదు, నన్ను కవిని చేస్తున్నారు, ఏం బెంగలేదు వెళ్ళవయా అన్నాడు శివుడు. సరే రాసి ఇవ్వండి అన్నాడు. ఆయన వెంటనే ఒక కాగితం మీద పద్యం రాసిచ్చాడు. ఇది పట్టుకుని రాజుగారి దగ్గరికి వెళ్ళాడు. నత్కీరుడు ఉన్నాడు అక్కడ, ఆయనకు అహంకారం, ఇంకోడు కవి ఉంటాడు. సింధుర రాజగమన ధమ్మిల్ల బంధంబు సహజ సుగంధంబు అని రాశాడు శివుడు. సింధుర రాజగమన అంటే ఏనుగు ఎలా నడుస్తుందో అటువంటి అందమైన నడక కలిగినటువంటి పార్వతీదేవి యొక్క కొప్పు సువాసన సహజముగా ఉంటుంది. ఆ వెంట్రుకలకున్న వాసన సహజము, తప్పది కృతకము కాదు అని రాశాడు ఆయన పరమేశ్వరుడు. ఆయనకి తెలియకపోవడం ఏమిటి? ఆయన రాశాడు ఈ పద్యాన్ని. ఈ అర్చకుడు వెళ్ళి చదివాడు. చదివితే నత్కీరుడు అన్నాడు, తప్పు, ఇది చెప్పరాదు, కవితా సమయంబున నొప్పు కాదు, తప్పయాలా చెప్పకూడదు. అదేం కవిత్వం? పార్వతీదేవి జుత్తుకి సహజ సువాసన ఉందా, నువ్వు చూసి వచ్చావా, ఎందుకు చెప్తున్నావు అలాంటి కవిత్వం? అన విప్రుడు తెల్లబోయి ఆ పరమేశ్వరుండు ఈ వసుధాదిపుపై రచయించి ఇచ్చగాని ఏ ఒప్పును తప్పు నేనురుగా, ఓ ఉత్తములారా క్షమించుడంటూ క్రమరం. అయ్యో నేను ఈ పద్యం రాయలేదండి, నన్ను మన్నించండి, పరమేశ్వరుడు రాసిచ్చాడు పట్టుకొచ్చాను, కాబట్టి ఇందులో ఏమైనా ఒప్పో తప్పో ఉంటే నన్ను మన్నించండి అని ఆయన ఏం చేశాడంటే ఆ కాగితం పట్టుకుని వెనక్కి వెళ్ళిపోయాడు. వెనక్కి వెళ్ళిపోయి పోని పరమేశ్వరుడు రాశాడన్న తర్వాత కూడా అతని వినలేదు నత్కీరుడు. వెళ్ళి శివాలయంలోకి వెళ్ళి శివుణ్ణి అన్నాడు, ఏమయ్యా నిన్నాళ్ళు నీకు అర్చకత్వం చేశాను, అన్నం పెట్టాను, ఇదే నాకు చేయవలసిన అవమానం, అన్నం లేదని ఊరు వదిలిపోతున్నాను, పోతే పోవాలి, అంతేకాని ఇస్తే ఇవ్వాలి, నువ్వు ఇవ్వడం మానేసి రాజుకి రాచరికం ఇచ్చిన వాడివి నువ్వు, నువ్వు ఇవ్వడం మానేసి రాజు దగ్గరికి వెళ్ళమన్నావు, సరే అడిగితే బాగుండదని వెళ్ళాను. వాడంత అవమానం చేశాడు నత్కీరుడు.
ఇదే నువ్వు చేయవలసిన ఉపకారం. అంటే పరమశివుడు అన్నాడు, అంత అహంకారం వచ్చింది ఆ నత్కీయుడికి, ఇలా ఈ కాగితం అని ఆ కాగితం పట్టుకుని పరమశివుడే బ్రాహ్మణ వేషంలో సభకెళ్ళాడు. వెళ్ళి ఆయన అన్నాడు, నేను అత్యద్భుతంగా కవిత్వం రాసి పద్యం రాసి పంపిస్తే అసూయ చెంది నత్కీయుడు ఇందులో తప్పుందన్నట్ట. ఏది లక్షణమో అలంకారమో పదబంధమో రసమో, ఎక్కడుంది తప్పు చెప్పండి. అంటే నత్కీయుడు లేచి అగజగుణైనంతవు, ఇలా మగువులకు తగదు, ఏమో పార్వతీదేవి యొక్క కేశపాశం సహజమైన సువాసనతో ఉంటుందేమో, ఇలాలో ఈ భూలోకంలో ఏ స్త్రీ కేశపాశం అలా సువాసనతో ఉండదు. కాబట్టి గగన కుసుమవాదము ప్రత్యక్షంబునకు సరియనతగునే, ఆకాశంలో పువ్వు ఉందంటే ఎవడు నమ్ముతాడు, గగన కుసుమవాదం చెయ్యకు, నేను నమ్మను ఇలాంటి పద్యాలు ఒప్పుకోలేదు. అంటే పరమశివుడికి కోపం వచ్చి నీలగ్రీవుండు నిటల నేత్రము చూపెన్, ఆయన తన మూడో కన్ను చూపించాడు. ఒరే నేను పరమేశ్వరుణ్ణిరా, నేను పార్వతీదేవి యొక్క కేశపాశమునకు సహజ సుగంధం ఉంటుందో లేదో తెలియని వాడను కాను. నేను చెప్పింది నీకు తెలియకపోవచ్చు, కానీ నువ్వు ధ్యానం చేసి నువ్వు అదృష్టవంతుడు కావాలి, పరమేశ్వరుడే చెప్పినా నాకు తెలియదు కాబట్టి నేను నమ్మనంటే అని మూడో కన్ను చూపించాడు. ఆయన అన్నాడు, మూడో కన్ను కాదు తలవార చుట్టూ కన్నులు కలిగిన, తల చుట్టూ కళ్ళు చూపించిన నేను నమ్మనన్నాడు. పరమశివుడికి ఆగ్రహం వచ్చి నీకు ఉండవలసినటువంటి సంస్కారవంతమైన హృదయం లేదు, నీకు భక్తి లేదు, నీకు ఎంతసేపు నీ అనుభవంలో నువ్వేం చూశావో అవే సత్యాలని నీకు నమ్మకం తప్ప ఏది ఉద్ధరిస్తుందో, ఏది ఋషి ప్రోక్తమో, ఇది ఈశ్వర ప్రోక్తమో దాన్ని నువ్వు నమ్మలేకపోతున్నావు, కాబట్టి నువ్వు కుష్ఠవ్యాధిగ్రస్తుడవగదువుగాక అన్నాడు. వెంటనే ఆయనకి కుష్ఠవ్యాధి వచ్చింది. మరి నత్కీ రూపాఖ్యానము అని అందులో అమ్మవారి కేశపాశమునకు ఉండేటటువంటి సహజ సుగంధము వర్ణింపబడింది. అమ్మవారి కేశపాశం అంటే సామాన్యమైన విషయం అని మీరు అనుకోకండి, కంచికామకోటి పీఠానికి చంద్రశేఖరేంద్ర సరస్వతి అన్న పేరుతో ఆరుగురికన్నా ఎక్కువ మంది సన్యాసం తీసుకున్నారు, అంటే ఒకరి తర్వాత ఒకరు, ఒకరి తర్వాత ఒకరిగా. 68వ పీఠాధిపత్యం వహించినటువంటి చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి వారికి నడిచే దేవుడిని పేరు. ఆయన గురించి తోటి సన్యాసులు కాదు కితాబ్ ఇవ్వడం, అసలు ఈ సనాతన ధర్మమునకు చెందనటువంటి వారు బౌద్ధ మతానికి చెందినటువంటి దలైలామా పరమాచార్య స్వామి వారిని ఈ శతాబ్దపు నిజమైన సన్యాసి అని బిరుదిచ్చారు. నడిచే దేవుడిని పేరు, నడిచిన కామాక్షి ఆయన. ఆయన ఆ స్థితిని పొందేశారు, అమ్మవారిని ఉపాసన చేసి 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 ఆ వైభవాన్ని పొందారు. అటువంటి పరమాచార్య స్వామి వారికి చంద్రశేఖరేంద్ర సరస్వతి అని పేరుంటే తత్పూర్వాచార్యులలో ఒకరికి చంద్రశేఖరేంద్ర సరస్వతి అని పేరుంది. అప్పటికి భారతదేశానికి స్వతంత్రం రాలేదు, బ్రిటిష్ ప్రభుత్వం పరిపాలిస్తోంది. ఆ సమయంలో అప్పటి పీఠాధిపత్యం వహించిన చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామివారు కంచి కామాక్షి అమ్మవారికి అభిషేకం చేయడం కోసమని గుళ్ళోకి వెళ్ళారు. గుళ్ళోకి వెళ్ళి మంత్రం చెప్తుండగా అమ్మవారి తల మీద పాలు పోశారు. పాలు పోస్తూ ఆయన ఎందుకో ఇలా చూశారు, దేవాలయం కొంచెం శిథిలం అవుతూ కనపడింది ఆయనకి. అరే రే రే, ఆలయం శిథిలం అవుతోందిరా, మనం పట్టించుకోలేదు, ఈ ఆలయాన్నంతటినీ పునర్నిర్మాణం చేస్తానని, అమ్మా నేను శిష్య సంచారం చేసి నా శిష్యుల దగ్గరికి అందరికీ వెళ్ళి ధనం తీసుకొచ్చి ఆలయాన్నంతటి పునర్నిర్మాణం చేస్తానమ్మా అని గభాల సత్యదండాన్ని చేత్తో పుచ్చుకుని ఆయన వెళ్ళిపోయారు. బయట వెళ్ళిపోయిన వారు డబ్బు కోసమని ఆ శిష్య సంచారం చేస్తూ చెన్నై చేరుకున్నారు. అప్పటికి మెద్రాస్, అంటే ఊరి పేరు మారిన ఊరు అదే అనుకోండి, ఆ మెద్రాస్ పట్టణాన్ని చేరుకున్నారు. అప్పటికి మెద్రాస్ పట్టణానికి ఒక లక్షణం ఉండేది, చుట్టూ తలుపులు వేసేసేవారు, రాత్రిపూట ప్రభుత్వ అనుమతి లేకుండా లోపలికి బయటికి సంచారం ఉండేది కాదు. ఆయన రాత్రి నిద్రపోతున్నారు, నిద్రపోతుంటే అమ్మవారు ఆయనకి స్వప్నదర్శనమిచ్చి తన కేశపాశాన్ని చూపించింది. ఓయ్ చంద్రశేఖరేంద్ర సరస్వతి, నాకు క్షీరాభిషేకం చేసి వెళ్ళిపోయావు గుడిని పునర్నిర్మిస్తానని, నా జుత్తు చూశావా పాలతో అట్టకట్టి పాల వాసన వస్తోంది, ఎప్పటికి తిరిగి వస్తావు, ఎప్పుడు నాకు మళ్ళీ జలాభిషేకం చేస్తావు. అంటే నిజంగా అలా ఉండిపోయిందని కాదు, ఆయన వెళ్ళిపోయిన తీరుని అమ్మవారు చూపించింది. చూశావా నా జుత్తునని చూపించింది. ఆయన తెల్లబోయారు, పిచ్చివాడా, ఆలయాన్ని పునర్నిర్మించాలి అని నువ్వు అనుకుంటే ధనానికి శిష్యుల దగ్గరికి వెళ్ళాలా, అమ్మా నేను ఈ దేవాలయాన్ని పునర్నిర్మాణం చేద్దాం అనుకుంటున్నానమ్మా అని నువ్వు చెప్తే నేను ఇవ్వనా ధనాన్ని? దానికి నువ్వు శిష్యుల దగ్గరికి వెళ్ళావా? రా కంచి వెనక్కంది. ఆయన రాత్రికి రాత్రి లేచి అమ్మ నన్ను కంచి వచ్చేయమంటోంది, తలుపులు తీయమని అడిగారు. స్వతంత్ర దేశానికి సంబంధించిన ప్రభుత్వం కాకపోయినా బ్రిటిష్ ప్రభుత్వం ఆయన మీదున్న గౌరవంతో అర్ధరాత్రి తలుపులు తీసింది. తలుపులు తీస్తే ఆయన కంచి పట్టణానికి వెళ్ళిపోయారు. కంచి పట్టణానికి వెళ్ళి ఆయన ప్రారంభం చేశారు పనులు. అంతే, ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు ధనం, అలా వచ్చేసింది. దేవాలయం అంతా పునర్నిర్మాణం అయిపోయి కుంభాభిషేకం జరిగింది. అమ్మవారికి అద్భుతమైనటువంటి అభిషేకం పూర్తయింది. కాబట్టి అమ్మవారు తన కేశపాశంతో చిద్విలాసం చేసి కంచికామకోటి పీఠాధిపత్యం వహించిన చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామివారిని ఉద్ధరించింది ఆ తల్లి. కాబట్టి అమ్మవారి కేశపాశం అంటే అంత తేలికైన విషయం అనుకోకండి. కంచికామకోటి పీఠాధిపత్యం వహించినటువంటి ఒక మహాపురుషుడు ఇదే పేరుతో ఉన్న రోజుల్లో ఆయన దగ్గరికి కొంతమంది ప్రతిపక్షం వాళ్ళు వచ్చారు. ప్రతిపక్షం అంటే ఏం లేదు, ఆ సిద్ధాంతాన్ని వ్యతిరేకించేవాళ్ళు. వస్తే ఆయన అన్నారు భిక్ష చెయ్యండి అన్నారు, లోపలికి వెళ్ళి భోజనం చేయండి. అంటే వాళ్ళు అన్నారు మాకు ఆ భిక్ష కాదు, వాద భిక్ష కావాలి, మీతో వాదిస్తా ఉన్నారు. అంటే ఆయన అన్నారు అలాగే దానికే ఉంది, వెళ్ళి భోజనం చేసిరండి వాదిద్దామన్నారు. వాళ్ళు ఆ భోజనం చేసి వచ్చారు. స్వామివారు కూర్చున్నారు, వాళ్ళు ఎదురుగుండా వచ్చి కూర్చున్నారు. స్వామివారు అన్నారు మొదలు పెట్టండి అన్నారు. అంటే వాళ్ళన్నారు మొదలు పెడతాం, మీ ఊళ్ళో ఉన్న పిల్లని దింపేసేయండి అన్నారు. అంటే ఆయన అన్నారు నేను పరివ్రాజకుణ్ణి, సన్యాసిని, నా ఒళ్ళో చంటి పిల్ల ఎందుకుంటుంది? అంటే వాళ్ళన్నారు కాదు, మీ ఒంట్లో మీ ఒళ్ళో పడుకున్నటువంటి చంటి పిల్ల, ఆ పిల్లకున్నటువంటి జుత్తు, ఆ పిల్ల పెట్టుకున్న పువ్వులు, ఆ పిల్ల బోసి నవ్వులు చూసి మాకు నోట మాట రావట్లేదు, మాకు వాక్స్తంభనం అవుతోంది, మాకేమీ జ్ఞాపకం రావట్లేదు. అందుకనే మీరు ఆ పిల్లని దింపేసేయండి, పక్కన దింపేస్తే మీతో వాదిస్తా ఉన్నారు. అంటే ఆయన మళ్ళీ నవ్వన్నారు, నేను సన్యాసిని, కామకోటి పీఠాధిపతిని, నా ఊళ్ళో చంటి పిల్ల ఉంటుందా? అసలు ఉండదు. మీకేమి కనపడుతోందో అన్నారు. వెంటనే ఆ వచ్చిన వాళ్ళు స్వామివారికి ప్రణిపాతం చేశారు, మాకు అర్థమైంది, మేము మీ వంటి మహాపురుషుడితో వాదించడానికి వచ్చామని, అమ్మవారే మీ ఒళ్ళో బాలారూపంలో పడుకుని తన చిరునవ్వులతో మాకు వాగ్బంధనం చేస్తోంది, జ్ఞాపకం రానివ్వట్లేదు, మహాత్మా మమ్మల్ని క్షమించండి అని ఆయన కాళ్ళ మీద పడి పీఠ సంభారాలు అందుకుని వెళ్ళారు. ఎందరో మహాపురుషులండి అమ్మవారి అనుగ్రహాన్ని పొందారు. అమ్మవారి కబరీబంధాన్ని ధ్యానం చేసి, అమ్మవారి కేశపాశాన్ని ధ్యానం చేసి అనంతమైన శక్తి పొందిన మహాపురుషులందరూ ఉన్నారు ఈ లోకంలో. అమ్మవారి విగ్రహం వెలవెలబోయి ఎండిపోయినట్టు అయిపోయింది మధురైలో మీనాక్షి దేవాలయంలో. అర్చకులు హడిలిపోయి అమ్మవారు వెళ్ళిపోయింది దేవాలయం నుంచి. ఎప్పుడు జరగలేదు ఇలాగా. ఉగ్ర నరసింహ భారతీ స్వామివారే తీసుకెళ్ళిపోయారని ఆయన విడిదికి వెళ్ళి ఆయన కాళ్ళ మీద పడ్డారు. అయ్యా పొరపాటు జరిగింది, మీ ఉపాసనా బలం ఏమిటి, మేమేమిటి, మేము మిమ్మల్ని పూజ చెయ్యొద్దు అనేవాళ్ళమా? మీరు పిలిచేసరికి అమ్మవారు వచ్చేసింది మీతో కొబ్బరి బొండంలో. భక్తుల కోసం దయచేసి మళ్ళీ అమ్మవారిని మూర్తిలో ప్రవేశపెట్టండి అని అడిగారు. మీ అహంకారం తగ్గించడానికి అలా చేశాను, సరే రండి అని చెప్పి ఆయన మళ్ళీ దేవాలయం దగ్గరికి వచ్చి కొబ్బరి బొండం పట్టుకుని అమ్మవారిని ప్రార్థన చేశారు. తల్లి కొబ్బరి బొండంలోంచి మూర్తిలోకి వెళ్ళిపోయింది. అందుకే అమ్మవారి మీద ధ్యానం చేయడం అంటే అంత శక్తినిస్తుంది. యథార్థంగా జరిగిన సంఘటన అండి, మీరు వినే ఉంటారు. మీరు ద్రవిడ దేశానికి దగ్గరలో ఉన్నారు కాబట్టి తమిళనాట తిరుక్కడయ్యూర్ అని చెప్పి ఒక క్షేత్రం ఉంది. అక్కడ జాజి తీగ స్థలవృక్షం అంటే స్థల సంబంధమైన లత. మార్కండేయ మహర్షి నీళ్లు తీసుకొచ్చి అభిషేకం చేస్తుంటే ఆ కమండలంలోంచి ఓ జాజి తీగ కింద పడింది. అంతే, ఆ జాజి తీగ అలాగే బతికింది. 365 రోజులు జాజి పూలు పూస్తుంది అది. అభిరామి అమ్మవారి పేరు. అక్కడ ఉన్నటువంటి ఒక వ్యక్తి అమ్మవారి అనుగ్రహంతో పుట్టాడు ఒక బ్రాహ్మణ దంపతులకి. అందుకని ఆవిడ పేరు మీదుగానే ఆ పిల్లవాడికి అభిరామ భట్టు అని పేరు పెట్టుకున్నారు వాళ్ళు. ఆ అభిరామ భట్టు ఒకనకొకప్పుడు అమ్మవారిని ధ్యానం చేస్తున్నాడు. వెళ్ళి దేవాలయంలో కూర్చుని ఉన్నాడు. ఆయన కూర్చుని మంచి ధ్యానంలో ఉన్నాడు. మంచి ధ్యానంలో ఉన్నాడు అన్న మాటకు అర్థం ఏంటో తెలుసా అండి? బాహ్యమునందు ఉండేటటువంటి ఇంద్రియములతో మనస్సుకు ఉండేటటువంటి సంబంధము తెగిపోతుంది. ఇప్పుడు ఈ మైక్ ఇక్కడే ఉన్నా, ఈ మైక్కి ఈ వైర్తో ఉన్నటువంటి సంబంధం ఊడిపోయింది అనుకోండి, ఇది విద్యుత్ ఇందులోకి రాని కారణం చేత ఇది నా మాటను బిగ్గరగా మీకు వినిపించేటట్టు చెయ్యలేదు. దాని శక్తి క్షీణించిపోతుంది. మనసుకి ఇంద్రియాలకి ఉండే సంబంధం తెగిపోతే ధ్యానంలోకి వెళ్ళాడంటారు. అంటే చెవికి వినడం ధర్మం, వింటుంది. పాలవాడు వచ్చి ఏమండి పాలు అంటాడు, ఇది వింటుంది పాలు అంటున్నాడు అని ధ్వనిని, కానీ ఇది విన్నదాన్ని మనసు పట్టుకోదు. మనసు ఆ ఇంద్రియం నుంచి వేరవుతుంది. కొందరు ఇలా చూస్తూ ఉంటారు, అదొక గొప్ప ధ్యానస్థితి, అది సాధారణంగా వచ్చేది కాదు, చాలా మహాత్ములకు మాత్రమే అబ్బుతుంది. కళ్ళు తెరిచి చూస్తున్నట్లుంటారు కానీ లోపల అమ్మవారిని ధ్యానం చేసేస్తూ ఉంటారు. అలా చెయ్యగలిగిన స్థితి కొంతమందికి ఉంటున్నప్పుడు ఈ కంటితో చూస్తున్న దానితో ఉన్న అనుబంధం తెగిపోతుంది మనసుకి. మీరు వెళ్ళి ఇలా అన్నారనుకోండి, ఆయనకి తెలియదు, ఆయన ధ్యానంలో ఉంటాడు. స్పర్శేంద్రియం తెగిపోతుంది మనసుతోటి. అలాగే నాలుక, మీరు అప్పుడు పట్టుకెళ్ళి ఏదైనా కొద్దిగా నోట్లో పెట్టే ప్రయత్నం చేసినా ఇంకా ఆయనకి రుచి తెలియదు. అలా ఐదు ఇంద్రియముల నుంచి మనసు విడిపోయి మనసు వెళ్ళి అమ్మవారి పాదముల దగ్గర వాలిపోయి ఆ మనసు అమ్మవారికి ఉపచారములను చేస్తూ ఉండిపోయింది అనుకోండి, ధ్యానమునందు ఉండిపోయాడు అంటారు. అది ధ్యానము అంటే మనం ధ్యానం చేస్తున్నట్టుగా ఉంటాం కానీ సంసారంలోనే ఉంటాం. నిజంగా ధ్యానం చేసేవాడు ఇంద్రియముల నుంచి విడిపోతాడు, విడిపోయి అమ్మవారి పాదముల దగ్గర నిలబడిపోతాడు.